ముందుగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. క్షమించండి, కొంచెం 2 రోజుల నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. సో బహుశా ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోక మునుపు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేసుకుని చుట్టుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి నీతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తా ఉన్నాము. పౌలు క్రీస్తు శకం 54-55 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 2 ప్రధానమైన కారణాలను బట్టి పౌలు ఈ పత్రిక రాయవలసి వచ్చింది. 1, పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొరింథీ పట్టణములోని విశ్వాసుల ప్రవర్తన విషయమై కొంత చెడ్డ సమాచారం విన్నాడు. తన దృష్టికి వచ్చిన అపవిత్రమైనటువంటి వారి పనులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యల విషయమై గద్దించి వారిని సరిదిద్దడానికి ఈ ఉత్తరం రాశాడు. 2 ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కొరింథీ వారు కొన్ని వివిధమైన ప్రశ్నలు పౌల్ని అడగడం జరిగింది. సో కాబట్టి ఆ ప్రశ్నలకు కావలసినటువంటి వివరణ ఇచ్చి వారికి హితబోధ చేయడం. ఈ ప్రశ్నల్లో సిద్ధాంతపరమైనవి, వ్యక్తిగత సమష్టి ప్రవర్తనకు, పవిత్రతకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఈ 2 ప్రధానమైన కారణాలను బట్టి పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాయడం జరిగింది. మొత్తం 16 అధ్యాయాలుగా ఉన్నటువంటి ఈ పత్రికను మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. 1-6 అధ్యాయాల వరకు పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గూర్చిన వివరణ, 7-16 అధ్యాయాల వరకు కొరింథీ వారు రాసిన ప్రశ్నలకు జవాబులు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించిన వివరణలో ఉన్నాము. అందులో అంటే ఈ 1వ భాగంలో మరలా మనము ఒక 4 భాగాలుగా విభజించుకున్నాం, ABCD అన్నట్లుగా. మొదటిది పరిచయము, 1-9 వచనాలు. బి పాయింట్ సంఘంలో చీలికలు, 1-10 వచనాల నుంచి 4:21 వరకు. తర్వాత సి పాయింట్ సంఘంలో నైతిక సమస్యలు, 5:1-6:20 వరకు. తర్వాత మూడు పాయింట్లు ఏబిసి. మొదటిది పరిచయం, సంఘంలో చీలికలు, సంఘంలో నైతిక సమస్యలు. సో పరిచయం మనం ముగించుకున్నాం. తర్వాత సంఘంలో చీలికలు 1:10-1:21 ప్రస్తుతానికి మనం ఈ భాగంలో ఉన్నాం. ఈ భాగాన్ని కూడా మనం కొన్ని సబ్ పాయింట్స్ గా డివైడ్ చేసుకుంటే మనకి కొంచెం సులభంగా అర్థమవుతుంది. కాబట్టి 1 అధ్యాయం 10-17 వరకు 4 వర్గాలు అని డివైడ్ చేసుకున్నాం. 4 వర్గాలు. తర్వాత 1:18 3:4 వరకు జ్ఞానాన్ని గూర్చిన తప్పుడు అవగాహన. ప్రస్తుతానికి ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. సో గతంలో గత డివోషన్ లో నేను 18వ వచనాన్ని ముందుకు తీసుకొని వచ్చాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి అని చెప్పన్నాను. అయితే నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు వారికి వెరితనంగా ఉంది అనంటే, వారు ఎవరు అని అన్నప్పుడు మనం మూడు విషయాలు, ముగ్గురిని మనం మీకు పరిచయం చేశాను. ఒకటి నాస్తికులు, నాస్తికులు వాళ్ళు సిలువను గూర్చిన వార్తను వాళ్ళు నమ్మరు. ఎందుకంటే దైవ కుమారుడేంటి, దేవుడేంటి, ఒక నేరస్తుడు లాగా అవమానకరమైనటువంటి సిలువ మీద చనిపోవడం ఏంటి అని అంటారు. రెండోది మహమ్మదీయుల గురించి కూడా చెప్పాను, వాళ్ళు కూడా అని నమ్ముతారు, మెస్సీయా వచ్చాడని నమ్ముతారు, మెస్సీయా పవిత్రమైన జీవితాన్ని జీవించాడని నమ్ముతారు, అయితే ఆయన సిలువలో మరణించలేదు, కానీ మరలా ఆయన మెస్సీ తిరిగి వస్తాడు, క్రీస్తు రెండో రాకడ తిరిగి వస్తాడని కూడా నమ్ముతారు వాళ్ళు. కానీ సిలువను గూర్చిన వార్తను వాళ్ళు నమ్మరు, యేసు సిలువ మీద మరణించడాన్ని వాళ్ళు అంగీకరించరు. ఆ తర్వాత యెహోవా సాక్షుల్ని మీకు పరిచయం చేశారు. ఆ తర్వాత క్రైస్తవులే, కానీ వీరు నామకార్థ క్రైస్తవులు, వీరి నోటి ద్వారా యేసుక్రీస్తు సిలువను అంగీకరించు అని చెప్పరు, కాని వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ నడవడిక ద్వారా చెప్పకనే సిలువను గూర్చిన వార్తను వెరితనంగా చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు చెప్పకనే వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క నడవడిక ద్వారా సిలువను గూర్చిన వార్తను వారు వెరితనముగా చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం 19వ వచనంలోకి వస్తే, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని పౌలు మరి ఏషియా ప్రవచనంలో నుంచి తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఏషియా గ్రంథం చదువుదాం. ఏషియా గ్రంథము 29:14 చదివితే అక్కడ ఇలా ఉంటుంది, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ జనుల మధ్య ఒక ఆశ్చర్య కార్యము జరిగిస్తాను, అది కూడా బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను అన్నాడు. ఇంతకు ఏంటి ఆయన ఆశ్చర్యంగా బహు ఆశ్చర్యంగా జరిగించేది అంటే, వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. మనకు తెలుసు ఈరోజు నిజంగా మనిషి చదువును బట్టి, వారు కనుగొన్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగా తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. వాళ్ళు దేవుడు అనేటువంటి ఒక ఉనికి లేదు, మేము విశ్వంలోకి వెళ్ళాము, తొంగి చూశాము, కనుగొన్నాము మేము, ఇది కేవలం ఒక మహావిస్ఫోటనం వలన సృష్టి ఏర్పడింది, దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటున్నాం. వాస్తవానికి థియరీకి డాక్ట్రిన్కి తేడా ఉంది. థియరీ అంటే సిద్ధాంతం, థియరీ అంటే అది ఇంకా నిరూపించబడలేదన్నమాట, డాక్ట్రిన్ అంటే అది నిరూపించబడింది. కానీ వీళ్ళన్నీ ఇంకా థియరీసే, అది డాక్ట్రిన్ కాదు. కానీ దాన్ని బట్టే వీళ్ళు ఓ మాకంతా తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఆ కింద చాలా స్పష్టంగా పౌలు ప్రశ్నిస్తున్నాడు, జ్ఞాని ఏమయ్యను, 20వ వచనంలో జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటి అంటే, కన్సై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనకందరూ తెలుసు జపాన్ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. జపాన్ తలుచుకుంటే టెక్నాలజీ పరంగా ఏదైనా కానీ అత్యంత సులభంగా వేగంగా యంత్రములతోనే చేసేస్తుంది, అసలు మ్యాన్ పవర్ లేకుండా. అంత పేరు జపాన్ వాళ్ళకుంది. ఇలాంటి జపాన్ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక చిన్న సమస్య ఏర్పడింది, ఆ సమస్య ఏంటి అని అంటే, వాళ్ళకి ఉన్నటువంటి ఆ పట్టణము, ఒసాకా పట్టణం అనేటువంటిది సరిపోవడం లేదు. అది జపాన్ దేశంలోనే 2వ అతిపెద్ద సిటీ.
సో కాబట్టి దాని ఇప్పుడు వాళ్ళకి ఎయిర్పోర్ట్ కట్టుకోవలసిన అవసరత ఎప్పుడొచ్చిందంటే 1987 వచ్చింది. 1987 వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కట్టడానికి ప్రారంభించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1987 దాన్ని కట్టడం ప్రారంభించి 1994 దాన్ని ముగించారు. 1994 ముగించారు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ కన్సై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాదాపు $20 బిలియన్ ఖర్చు పెట్టి ప్రపంచంలో ఇప్పుడు దాకా ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇంత ఖర్చు పెట్టలేదు. కానీ వీళ్ళు $20 బిలియన్ ని ఖర్చు పెట్టి ఒక ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. ఎందుకు దీనికి ఇంత ఖర్చు అయిందంటే, చెప్పాను కదా, అసలు వాళ్ళకి ఒక బిల్డింగ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆ సిటీలో ఇక ప్లేస్ లేదు. అలాంటప్పుడు జపాన్ శాస్త్రజ్ఞులు ఆలోచన చేసి వారి యొక్క మహాజ్ఞానమును బట్టి మనం ఆర్టిఫిషియల్ గా ఐలాండ్ మీదే మనము దీన్ని ఏర్పాటు చేద్దాం, ఒక ఐలాండ్ ని తయారు చేద్దాం, ఎక్కడ సముద్రములో ఆర్టిఫిషియల్ గా ఒక ఐలాండ్ ని చేసి ఆ ఐలాండ్ మీద మనం ఈ ఎయిర్పోర్ట్ ని కడదామని చెప్పని ఈ ఒసాకా బే మీద 2 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ని నిర్మించారు. 11 కిలోమీటర్ల మేర 2 ఐలాండ్స్ ని రెడీ చేసి 6,000 మంది పని వాళ్లతో $20 బిలియన్ ఖర్చు పెట్టి దాదాపు 3-4 సంవత్సరాల్లో పనంతటిని కూడా ముగించారు. అయితే దీనికి ప్రణాళిక వేయడానికి వీళ్ళు తీసుకున్న సమయం 20 సంవత్సరాలు. సముద్రం మీద ఆర్టిఫిషియల్ ఐలాండ్ ని అందులో 2 చేసి దాని మీద ఎయిర్పోర్ట్ ని కట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. 20 సంవత్సరాలు దాని గురించి కూర్చొని ప్రణాళికను రచించారు, రకరకాలుగా ప్లాన్ చేశారు. ఆఖరికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇంజనీర్స్ ని దానికోసం వివిధ ప్రాంతాల నుంచి పిలిపించి వాళ్ళ చేత ఈ ఆర్కిటెక్ట్ ప్రత్యేక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ రెంజో పియానో అనేటువంటి ఆయనకి ఈ వర్క్ అంతటిని హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని నిర్మించారు. బాగుంది. అయితే ఇంతకెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన ఈ మొత్తాన్ని కట్టించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇక్కడ సముద్ర మట్టము 50 సంవత్సరాల తర్వాత 8 మీటర్ల మేర పెరుగుతుంది. 50 సంవత్సరాల తర్వాత 8 మీటర్ల వరకు పెరుగుతుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మీరు ప్రశాంతంగా ముందు ఒక 50 సంవత్సరాలు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పారు అన్నాడు. కానీ అనూహ్య పరిణామం వలన 8 సంవత్సరాలకే 20 మీటర్ల ఎత్తు నీరు పైకి రావడం ప్రారంభించింది. మానవుడు మహామేధస్సుతో మహాశక్తితో ఎంతో టెక్నాలజీ జ్ఞానాన్ని ఉపయోగించి వీఆర్ సంథింగ్ గ్రేట్, మాకు తిరుగులేదు అని చెప్పి నిర్మించినటువంటి కన్సై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు వన్ ఆఫ్ ద స్పెషల్ ఎయిర్పోర్ట్ విచ్ బిల్ట్ ఆన్ వాటర్ సర్ఫేస్ అనేదైతే, ఈ రోజు దాని గురించిన స్టేట్మెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సింకింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్, అంటే అత్యంత వేగంగా సముద్రములోనికి సింక్, అంటే చిన్నగా మునిగిపోతుంది. ఏమైపోయింది 20 సంవత్సరాల ప్రణాళిక? ఏమైపోయినాయి $20 బిలియన్? ఏమైపోయింది 6,000 మంది పనివారి యొక్క ప్రయాస? ఏమైపోయింది ఇటాలియన్ ఆర్కిటెక్ట్ రెంజో పియానో యొక్క జ్ఞానము? ప్రపంచం మొత్తంలో ఎతికి ఇతన్ని అత్యంత మహాజ్ఞాని అని చెప్పి తీసుకొనిచ్చి అతని చేత కట్టించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానుల జ్ఞానము వెరితనము. అసలు ఇంకా మనం కింద మాటలు చదువుకుంటూ వస్తే దేవుడు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తుంటాడు. ఇక్కడ నేను మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటి అంటే, టైటానిక్ షిప్ నిర్మించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాయకుడు, నాకు పేరు తెలీదు, ఆయన అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ముంచివేయలేడు, ఫినిష్. అది ఒక్కసారి కూడా గమ్యస్థానం చేరక మునిపే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి టైటానిక్ షిప్ ప్రపంచంలోనే ధనవంతులను, మిలీనియర్స్ ని క్యారీ చేసినటువంటి టైటానిక్ షిప్ సముద్రంలో ఎలా మునిగిపోయి ఎంతమంది చనిపోయారు. ఈ మధ్య రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో ఒక స్త్రీ మాట్లాడుతూ, ఇట్ ఈస్ అ గాడ్లెస్ టౌన్, దేవుడు లేని నగరము అని స్టేట్మెంట్ చేసింది. దేవునితో మాకు అవసరము లేదు అని స్టేట్మెంట్ చేసింది. దేన్ని బట్టి? వారి శక్తిని బట్టి, వారి బుద్ధిని బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి. వాళ్ళు కావాలంటే, ఏం కావాలంటే మేము అది చెయ్యగలం, అదికి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని స్టేట్మెంట్ చేశారు. దేవుని జ్ఞానముతో వారు విరవీగి మాట్లాడారు, దేవుని శక్తితో మాట్లాడారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఒకరు దేనన్నా ఆపగలడేమో కానీ, బట్ నేచర్ ని, ప్రకృతిని ఆపలేడు. ప్రకృతి దేవుని చేతుల్లో ఉంది, దేవుడు ఎలా చెప్తే అలా చేస్తుంది. సముద్రమాను నిమ్మలించు అంటే అది నిమ్మలిస్తుంది. దేవుడు తలుచుకుంటే సముద్రమును వెనక్కి పంపించగలడు, ముందుకు రప్పించగలడు. నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ హెస్కేల్ గ్రంథమో యిర్మీయా గ్రంథంలో అనుకుంటున్నాను నేను, అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించి, నువ్వు ఇక్కడి వరకే పరిమితమవ్వు అని దేవుడు దానికి ఆజ్ఞాపించాడంట. అందుకోసమే సముద్రము చుట్టూరు ఇసుక ఉంటుంది. సముద్రము ఎంతగా పొంగి బయటికి రావడానికి ప్రయత్నం చేసినా అది తన సరిహద్దును చూసుకొని మరల వెళ్ళిపోతుందంట. ఎంతో ఆవేశంగా భూమి మీదకి వచ్చేద్దాం అని వచ్చేస్తుందంట, కానీ దాని సరిహద్దును చూసిన ప్రతిసారి ఇది దేవుడు నాకు నియమించిన కట్టడ అని వెనక్కి వెళ్ళిపోతుందంట. కానీ భూమి మీద పాపం విస్తరించినప్పుడు, ఈ మనిషి జ్ఞానం విస్తరించి దేవుణ్ణి వెక్కిరించినప్పుడు, కొన్ని సమయాల్లో దేవుడు సముద్రమునకు ఆజ్ఞాపిస్తాడు, ఎస్, యూ కెన్ క్రాస్ యువర్ బోర్డర్, దట్ ఈస్ నథింగ్ బట్ సునామీ. నేను నీకు నియమించినటువంటి ఆ కట్టడను నువ్వు దాటచ్చు అని దేవుడు ఆజ్ఞాపిస్తే దట్ ఈస్ నథింగ్ బట్ సునామీ. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మనము ఈ వచ్చిన భాగాన్ని లాస్ ఏంజల్స్ కి మనం చాలా చక్కగా మనం అప్లై చేసుకోవచ్చు. పాత నిబంధనలో కూడా మనకి ఇలాంటి స్టోరీ ఉందండి. పాత నిబంధనలో కూడా మనుషులు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తే, మాకు మేమే గ్రేట్ అని అనుకుంటూ ఉంటే, అలాంటి సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు అగ్ని చేత దహించి వేసినట్లుగా మనం విన్నాం, ఎన్నో సందర్భాల్లో విన్నాం. బట్ లిటరల్ గా ఈరోజు దేవుడు అగ్ని చేత ఎలా దహించి వేశాడో లాస్ ఏంజల్స్ నగరాన్ని చూసి మనం లిటరల్ గా నేర్చుకున్నాం. కాబట్టి దేవునితో మనము ఎక్కువ చేయడానికి వీలులేదు. 22వ వచనంలో అంటాడు, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ ముగ్గురిని చూస్తా ఉన్నాం, ఒకటి యూదులు, రెండవది గ్రీసు దేశస్థులు, మూడవది మేము. మేము అంటే శిష్యులము, ప్రభువును అందు విశ్వాసముంచి ప్రభువును వెంబడిస్తున్నటువంటి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే క్రైస్తవులము. సో యూదులు ఎప్పుడు కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంట, మాకు ఏదైనా సూచక్రియలు చూపించు, సూచక్రియ చూపించు, ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుతున్నారు. మాకు ఏదైనా ఒక కొత్త విషయం కావాలి, కొత్త విషయం చెప్పండి, కొత్త విషయం తెలుసుకోవాలని వాళ్ళకు ఉన్నటువంటి ఆతృత. మేము క్రైస్తవులము, మాకు సూచక్రియలతో పని లేదు, జ్ఞానముతో మాకు ఇంపార్టెంట్ కాదు, కొత్త విషయాన్ని ఏదైనా చెప్పాలనేది కూడా మాకు ఇంపార్టెంట్ కాదు. బట్ మాకు ఇంపార్టెంట్ అంటే సిలువను గూర్చినటువంటి వార్త. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఆధారాల మీద నిలబడలేదు కానీ విశ్వాసం మీద నిలబడ్డాడు. క్రైస్తవుడు విశ్వాసం మీద నిలబడ్డాడు, ఆధారాల మీద నిలబడలేదు. మీరు నిర్గమాకాండం చదివితే అక్కడ మోషే గురించి రాయబడినప్పుడు ఏముంటుందంటే, మోషే రాబోవు మహిమను గురించి ఆలోచన కలిగిన వాడై తనకున్నటువంటి సమస్తమును వదులుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, క్రీస్తు నిమిత్తమైన నింద కోసం. అసలు క్రీస్తుకు మోషే ఎలా తెలుసు? తర్వాత యెషయా ప్రవచించాడు, యెషయాకు క్రీస్తు ఎలా తెలుసు? మీకా ప్రవచించాడు, మీకాకు యెషయా ఎలా తెలుసు? ఒక బైబిల్ పండితులు దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఈరోజున్నటువంటి నీవు నేను 2000 సంవత్సరాల క్రితం వెనక్కి చూసి యేసు ఉన్నాడని విశ్వాసముతో నమ్మి ఆయన వెంబడిస్తున్నాము. పాత నిబంధన భక్తులందరూ 2000 సంవత్సరాలు ముందుకు చూసి యేసు రాబోతున్నాడని విశ్వాసముతో ఆయన యందు విశ్వాసముంచారు అని అంటాడు. మనమందరము 2000 సంవత్సరాలు వెనక్కి చూస్తా ఉన్నాం, అంతే కదా. ఇప్పుడు నువ్వు నేను మనకి నిజంగా రుజువులు ఆధారం కావాలంటే ఎట్లా చెప్పు? ఎస్, కొంతమంది ఆర్కియాలజిస్టులు ప్రూఫ్ తీసుకొని వస్తున్నారు, కానీ ఈ ప్రూఫ్స్ అన్నీ మనం చదివిన దాన్ని బట్టి కాదు కదా. మన ప్రభునందు విశ్వాసం ఉంచింది. 2000 సంవత్సరాల క్రితం మెస్సీయా వచ్చాడు, ఆయన పాపుల కోసం మరణించాడు అని చెప్పినటువంటి ఈ వార్తను మనం 2000 సంవత్సరాలు వెనక్కి చూసి ఎస్ ఆయన ఉన్నాడని విశ్వాసముతో నమ్ముతున్నాం. పాత నిబంధన భక్తులందరూ కూడా 2000 సంవత్సరాలు ముందుకు చూశారంట. ముందుకు చూసి మెస్సీయా వస్తాడు. ఈరోజు నీకు ఆ రోజు వాళ్ళకి ఉన్న ఆధారం ఏంటి? ఆధారం ఒక్కటే, అది దేవుని గ్రంథం. ఈ దేవుని గ్రంథమే ఆధారం. ఈరోజు ఈ దేవుని గ్రంథం నీకు నాకు వాక్యము లాగా, అది లిఖించబడిన పుస్తకం లాగా దొరికింది. కానీ వారికి ఆ రోజు అది కేవలం ఓరల్ మాత్రమే, ఓరల్ మాత్రమే. ఆ రోజు వాళ్ళ దగ్గర లిఖించబడినటువంటి గ్రంథం లేదు. ఆ తర్వాత మోషే కాలం నుంచి చిన్నగా రాయబడడం ప్రారంభించింది. అది కూడా ఒకే ఒక ప్రతు, అది కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. బట్ అయినప్పటికీ వాళ్ళు నమ్మారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యూదులకి సూచక క్రియలు కావాలి, గ్రీసు దేశస్తులకు జ్ఞానం కావాలి. కానీ పౌలు అంటున్నాడు, మాకు ఇవన్నీ ముఖ్యం కాదు, సిలువ వేయబడిన క్రీస్తు మాకు ముఖ్యం, మేము దాన్నే ప్రకటిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ పై 2 మాటలు, యూదుల మాట పక్కన పెట్టేయండి, క్రీస్తు దేశస్తులు పక్కన పెట్టేయండి, పక్కన పెట్టేసి ఈ 2 పదాలు తీసుకోండి, సూచక్రియలు, జ్ఞానము, సిలువను గూర్చిన వార్త. ఈరోజు మన మహాసభలలో, ఈరోజు మన పెద్ద పెద్ద సభల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీరు గమనించారా? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీరు గమనించారా? ఒకటి సువార్త స్వస్థత మహాసభలు అని పెడితే చుట్టుపక్కల ఊర్లలో నుంచి జనాలు ట్రాక్టర్లు వేసుకుని పరుగులు తీసుకుంటూ వెళ్లేవాళ్ళు. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని. సువార్త స్వస్థత మహాసభలు అని పెడితే పక్కూర్ల నుంచి ట్రాక్టర్లు, ఆటోల్లో కూడా జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. కేవలం సువార్త సభలను పెడితే జనాలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, క్రైస్తవులు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో టీవీ పెట్టుకుని కూర్చొని ఆ చోవు పక్క నుంచి బయట వేసేవాళ్ళు, పక్కింట్లో ఉండేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ప్రజలకేం కావాలి? స్వస్థత కావాలి. దాన్ని క్యాష్ చేసుకొని జనాలు స్వస్థత మహాసభ కుడికలను పెట్టి ఆ తర్వాత అవి ఎంతగా ఈరోజు అయిపోయినాయో మనకు తెలుసు. ఈరోజు దీని తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది, వీళ్ళు లేస్తే మహాజ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మేము కేవలం జ్ఞానాన్ని ప్రకటిస్తామని అంటారు. క్రీస్తునంద ప్రభు నిర్మిడారా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, నేను కాదనడం లేదు. యేసు ప్రభు జ్ఞానానికి మూలము, నేను కాదనడం లేదు. యేసు క్రీస్తు మనకు జ్ఞానం ఇచ్చేవాడు, నేను కాదనడం లేదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది సిలువను గూర్చిన వార్త, అది విశ్వాసం మీద ఆధారపడింది. ఈరోజు సిలువను గూర్చిన వార్త ప్రకటించబడడం లేదు. స్వస్థతలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, కానీ ఇవి సిలువను గూర్చిన వార్తను హైలైట్ చేయడానికి. కానీ ఈరోజు సిలువను గూర్చిన వార్త అప్సెట్ డౌన్ అయిపోయింది, కిందకు వెళ్ళిపోయింది. సువార్త, అద్భుతాలు, స్వస్థతలు ఇవి ఎక్కువ హైలైట్ అయిపోయినాయి, వాటికి ఎక్కువ ప్రాధాన్యతను వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రజల్ని ఆకర్షించడానికి ఏదో ఒక కొంత, ఏదో ఒక వింత చెప్పాలని. నేను నిజం చెప్తున్నాను, ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్లో క్రిస్టియన్ మెసేజెస్ అని వెతికితే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ప్రసంగాలు కనిపించేవి. కానీ ఈరోజు నువ్వు యూట్యూబ్ తెరిస్తే వాళ్ళు వీళ్ళతో ఛాలెంజ్ చేయడం, వీళ్ళు వాళ్ళతో ఛాలెంజ్ చేయడం, వీడు వాడితో తొడగొట్టాడంట, వాడు వీడితో తొడగొట్టాడంట. సో ఇలాంటివి ఎక్కువైపోయినాయి, ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి. నేను రుజువు చేస్తానరా అని చెప్పి ఛాలెంజ్లు చేసేటువంటివి, ఎవరికి వాళ్ళు తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇతరుల మీద కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు పాస్టర్లు పాస్టర్లే, నీది తప్పుడు పోదంటే నీది తప్పుడు పోదా, కమాండ్ డిబేట్కి రా అని చెప్పి ఎవరికి వాళ్ళు తమ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనాలు వీటికి కూర్చొని ఇవి ఎంత ఆసక్తిగా వింటున్నారు. ఈ డిస్కషన్ 2 గంటలుంటాయి, 3 గంటలుంటాయి, కానీ అవి నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి, నీ ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఏమాత్రం ఉపయోగపడవు. నువ్వు వాటిని మాత్రం ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తావు. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడే ప్రసంగాలు చేసే సేవకులు ఈరోజు యూట్యూబ్లు కూడా కనుమరుగైపోయారు. వాళ్ళ జ్ఞానాన్ని నీ ముందు ప్రదర్శించేటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ కృపావర స్వస్థత కృపావరాలను ప్రదర్శించే వాళ్ళు మాత్రమే నీ ముందు ఎక్కువైపోయారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది ప్రాముఖ్యం? మనల్ని కట్టేది, మనల్ని నిలబెట్టేది సిలువను గూర్చినటువంటి వార్త. 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని చిన్నలకు వెరితనముగాను ఉన్నాడు. ఎవరెవరికి వెరితనంగా ఉన్నాడు? యూదులకు. ఎందుకు? వాళ్ళు కేవలం అద్భుతాలు స్వస్థతలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. కానీ అందుకోసమే ఆయన వాళ్ళకేమీ ప్రూఫ్స్ చూపించడం లేదు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, వాళ్ళకు కూడా దొరకడం లేదు. సో కాబట్టి వాళ్ళకి క్రీస్తు ఎలా ఉన్నాడంటే వెర్రితనంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు నిర్మలారా, ఈ స్వస్థత మహాసభల్లో స్వస్థతలు చేసే వాళ్ళు ఏమని అంటారంటే, సార్ స్వస్థతలను బట్టి కూడా ఇంకొంతమంది మీటింగ్స్కి వస్తారు. సో వాళ్ళకి మనం రక్షణ సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. నిజమే, జనాలు వస్తే వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. నేను కాదండం లేదు. కానీ నిజంగా ఇక్కడ జరుగుతుంది ఏం చెప్పండి? ఇప్పుడు కొంచెం తగ్గేలేండి, ఇప్పుడు కొంచెం తగ్గే ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ఒక 5-10 నిమిషాలు వాక్యం చెప్పి, గంటసేపు ఆరాధన చేసి, గంటసేపు స్వస్థత ప్రార్థన చేసి, మిగిలిన గంటసేపు వాళ్ళని పిలిపించి స్టేజీ మీద సాక్ష్యాలు చెప్పించి. ఇక్కడ దేనికి ఎక్కువ ప్రాధాన్యత అంటే సాక్ష్యాలకి. ఈ సాక్ష్యాల్లో నువ్వేం చెప్పాలంటే, అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు, అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నాకు ఇలా జరిగింది అని. ఒకవేళ ఈ సాక్ష్యాలను బట్టి విని ప్రజలు అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు అయ్యుంటే, యేసు ప్రభు ఈ టాలెంట్ ని ఉపయోగించుకునేవాడు కదా. లోపల తలితాకుమి అని చనిపోయిన పాపను లేవనెత్తినప్పుడు బయటకు తీసుకొని వచ్చి, వాళ్ళ అమ్మని నాన్ని నిలబెట్టి, పాపని సజీవంగా నిలబెట్టి, ఇదిగో ఇప్పటిదాకా మీరు చనిపోయి ఇందని ఏడ్చినటువంటి పాపని సజీవంగా లేవనెత్తాను కాబట్టి చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి, హల్లెలూయా అనండి అని చెప్పి చెప్పలేదే. ఆ తల్లిదండ్రులకి, అమ్మా ఏం జరిగిందో లోపల మీ బిడ్డలకి సాక్ష్యం, ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళందరికి సాక్ష్యం చెప్పండి, ఈ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది నా దగ్గరకు వస్తారని యేసు ప్రభు ప్రకటించుకోలేదే. కనీసం వాళ్ళ అమ్మా నాన్న ఆ పాపని వేరే గ్రామానికి తీసుకుని వెళ్ళి, ఇదిగో లైవ్ విట్నెస్, ఈ పాప చనిపోతే నేనే లేవనెత్తాను చూడండి అని వాళ్ళు ఎక్కడైనా ఉపయోగించుకున్నారా? లేదు. పౌలు ప్రార్థన చేస్తే, పౌలు నడికట్టు తగిలితే స్వస్థత కలిగినప్పుడు, బర్ల పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు, ఇదిగో మీకు ఎవరైనా బాగలేకపోతే వచ్చి నా నడికట్టు పట్టుకోండి మీకు స్వస్థత వస్తుంది, పలానా ఊర్లో కూడా అలాగే జరిగింది, కావాలంటే ఇదిగో కొంతమంది సాక్ష్యం చెప్పిస్తా అని చెప్పి వాళ్ళు పిలిపించుకుని అక్కడ సాక్ష్యం చెప్పించుకున్నారా? లేదు, ఎక్కడ చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. అంతేందుకు లాజరు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంచబడితే, అలాంటి వ్యక్తిని యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేపినప్పుడు లాజర్ని ఎందుకు యేసు ప్రభు పక్కన పెట్టుకుని తిరగలేదు? లాజరు నువ్వు లైవ్ విట్నెస్ చెప్పు, నువ్వు చనిపోయి 3 రోజులు సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత నేను వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఎలా బయటకు వచ్చావో ఇదిగో ఈ ఊర్లో సాక్ష్యం చెప్పు, తర్వాత నేను వాక్యం చెప్తాను అని ఎందుకు ఉపయోగించుకోలేదు? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ స్వస్థత ద్వారానే మనుషులు ప్రభు దగ్గరకు వస్తారు అనుకుంటే, ఆ రోజు హేరో దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు హేరో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, నీ ద్వారా ఏదైనా సూచక్రియ జరిగితే నేను చూడాలనుకుంటున్నానని. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏదైనా ఒక సూచక్రియ చేసి తను దేవుడని రుజువు చేసుకుంటుగా, కానీ రుజువు చేసుకోలేదే. కేవలం ఒక మహాక్రియ, ఒక స్వస్థత కార్యం ద్వారా, ఏదో ఒక అద్భుత కార్యం ద్వారా ఒక వ్యక్తి మార్పు చెందుతాడంటే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనది స్వస్థత కాదు, ప్రాముఖ్యమైనది జ్ఞానము కాదు, ప్రాముఖ్యమైనటువంటి సిలువను గూర్చినటువంటి వార్త. అది కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వార్త మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మారుస్తుంది. యేసు ప్రభు కావాల్సింది ఏదో ఒక స్వస్థత ఇస్తాడని, ఏదో ఒక మేలు చేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి రావడం కాదు, ఆయన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా రక్షణ ఇస్తాడని, నీకు పునరుద్ధానం ఇస్తాడని, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడని విశ్వసించి రావడం. అయితే ఇప్పుడు ఈ మాట వినటువంటి కొంతమందిలో మీకు ఒక సందేహం ఉంది, సార్ నేను కేవలం స్వస్థత కోసమనే యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, ఏదైనా మేలు జరుగుతుందని యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, మరి ఇప్పుడు నా సంగతి ఏంటి? నథింగ్ టు వరీ. వాస్తవానికి నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చింది కూడా నీకేదో చాలా సాక్ష్యం చెప్పి, నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను స్వస్థత కోసమనే వచ్చా, కానీ తర్వాత వాక్యం చదవడం ద్వారా చిన్నగా సత్యాన్ని తెలుసుకున్నాను, శారీరక స్వస్థత కంటే ఆత్మక స్వస్థత అత్యంత ప్రాముఖ్యమైనది, కాబట్టి ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంచాను. శారీరక స్వస్థత వస్తే నేను నిరుత్సాహపడిపోను, కృంగిపోను, ఎందుకంటే జబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, అది ప్రాముఖ్యం కాదు. కానీ ఇప్పుడు నాకు రక్షణ ఉంది, నేను ఇప్పుడు చనిపోయిన నేను పరలోకానికి వెళ్తానన్న నిరీక్షణ నాకుంది. ఈ నిరీక్షణ నాకు ఇచ్చింది సిలువను గూర్చినటువంటి వార్త. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులు, యూదులు, మహమ్మదీయులు, నాస్తికులు సిలువు మీద వేలాడిన యేసును చూస్తున్నారు, కానీ నీవు నేను ఖాళీ సమాధిని చూస్తున్నాము, పునరుద్ధానుడైన క్రీస్తును చూస్తున్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానము ప్రాముఖ్యమే, కానీ దేవుని శక్తిని వెర్రితనముగా చూసేటువంటి జ్ఞానము ప్రమాదకరము. ఎందుకని? మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడుగుడి నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసింది దేవుడే. క్రీస్తే జ్ఞానం అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఏ జ్ఞానమును వెరితనముగా మనం పక్కన పెడుతున్నామనంటే, క్రీస్తు యొక్క దైవత్వమును, లేకపోతే దేవుని యొక్క ఉనికిని. జ్ఞానం పెరిగిపోవడం ద్వారా వీళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఉనికినే ప్రశ్నించడం ప్రారంభించారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సైంటిస్టులు ఉన్నారు, ఎన్ని ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారు చెప్పండి, అసలు ఎన్ని ఎన్ని కనిపెట్టేస్తున్నారు, టెక్నాలజీ ఎలా వచ్చేసింది కదండి. ఒకప్పుడు ఇంటర్నెట్ వచ్చి ఇంటర్నెట్ వీడియో కాల్స్ ద్వారా మనం ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని చూసి మాట్లాడుతున్నాం అంటే అమ్మో అని ఆశ్చర్యపోయాను. ఎక్కడో అమెరికా ఉండేటువంటి వాళ్ళని ఈ చిన్న యంత్రంలో చూడొచ్చా, నిజమేనా, మాట్లాడచ్చా? నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను సెల్ ఫోన్ చూశాను. నా క్లాస్మేట్ ఒకడు సెల్ ఫోన్ తీసుకుని ఇస్తే అప్పుడు చూశాను, ఓ సెల్ ఫోన్ ఇలా ఉంటుందా అని. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ కూడా డబ్బులే, నీకు ఫోన్ ఎవరైనా చేసినా కానీ డబ్బులే, నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా డబ్బులే. బట్ ఈరోజు ఎంతగా మారిపోయింది. అసలు ఈరోజు ఇంటర్నెట్ పక్కన పెట్టేయండి, ఈరోజు AI అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గొప్పతనం గురించి తెలుసుకుంటే అసలు మనకు మైండ్ బ్లోయింగ్. ఇంకా అదంతా చెప్పడానికి నాకు టైం సరిపోదు, దాని గురించి తెలుసుకుంటే మనకు మైండ్ బ్లోయింగ్, అవునా అని నోరాల పెడతాం. సో మనిషి జ్ఞానం ఎంత పెరిగిపోయింది. ఈ మాట ఇప్పుడు నేను చెప్పడం, ఇవి చెప్పడానికి ముందు ఒక వచనం చదివి తర్వాత మీకు చెప్తాను. 20వ వచనంలో ఉంటుంది, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. దేవుని వెర్రితనం ఏంటి? దేవునికి వెర్రితనం ఉంటుందా? ఉంటుందని కాదు, ఉంటుందని కాదు. దాన్ని ఏమంటారంటే పారాడాక్సికల్ ఎగ్జాంపుల్స్ అంటారన్నమాట. ఓకే, సో కొన్ని సందర్భాల్లో ఇలాంటి పదాల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అంటే జస్ట్ దాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానం వివరించడానికి జస్ట్ ఉపయోగించబడినటువంటి పదం మాత్రమే అది. ఓకే, అంటే నిజంగా దేవునికి వెర్రితనం ఉంటుంది కాదు, కానీ మనిషి నేను ఎంత జ్ఞానం కలిగిన వాడిని అని చెప్పుకుంటే, అరే ఒకవేళ దేవునికి ఒక వెర్రితనం అనేది, ఒక ఫూలిష్నెస్ అనేది ఉంటే, నువ్వు ఎంత మహాజ్ఞానం అని చెప్పుకుంటున్నావు చూసావా, అది కూడా అసలు దాని కిందకు సరిపోదు. నువ్వు మహాజ్ఞానం అని చెప్పుకుంటున్నదే ఆయన ఫూలిష్నెస్ కిందకు సరిపోకపోతే, మరి ఇప్పుడు ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే నువ్వు ఎంత అనేది వివరించడానికి మాత్రమే ఆ ఉదాహరణ వాడబడడం జరిగింది, కానీ నిజంగా ఆయనకి వెర్రితనం ఉందని కాదు. తర్వాత దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది, అంటే నిజంగా దేవునికి బలహీనత ఉందనా? కాదు. మనిషి నాకు ఎంత శక్తి, ఎంత బలముందని అనుకుంటాడో, ఒకవేళ దేవునికి బలహీనత అనేది ఉంటే నువ్వు చెప్పుకున్నటువంటి ఇంత బలం కూడా దేవుని బలము ముందు నథింగ్. దేవుని బలానికి, మానవుని బలానికి ఉదాహరణ కింద నేను కన్సా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాను. అసలు నేను మహాశక్తివంతుడిని అనుకున్నారు దాన్ని కట్టిన తర్వాత, కానీ అది ఏ విధంగా సింక్ అయిపోతుందో మీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొని వస్తాను. మనుష్యుని జ్ఞానము కంటే దేవుని వెర్రితనము ఎంత గొప్పది అనేది మీకు వివరించడానికి జస్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దీన్ని జస్ట్ మీకోసం నేను దీన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను. ఓకేనా, ఈరోజు మనిషి ఎక్కడ దాకా వెళ్తున్నాడు? చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు కదండి. చంద్రమండలం మీదకి వెళ్ళి మనిషి కాలు పెడితే అస్సలు మనుషులు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ మధ్య కాలంలో ఒక టెలిస్కోప్ ని సూర్యునికి కొంచెం దగ్గరగా పంపించారంట. కొంచెం దగ్గరగా అంటే అది కూడా కొన్ని వేల మిలియన్ కిలోమీటర్ల దూరానికి పంపించి ఇది కాలకుండా వచ్చింది అని సంతోషించారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మానవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి సోలార్ సిస్టమ్ ఉంది, ఈ సోలార్ సిస్టమ్ లో కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ సోలార్ సిస్టమ్స్ ఇలాంటివి ప్లస్ కొన్ని నక్షత్రాలు, స్టార్స్ అనేటువంటివి అన్ని కూడా, స్టార్ అంటే నక్షత్రం అన్నమాట, ఇవి ప్రకాశిస్తుంది. గ్రహాలకి స్వయం ప్రకాశిక శక్తి లేదు, అందుకోసం చంద్రుడు ప్రకాశించడు. కానీ చంద్రుడు మనకి తెల్లగా వెలుగుతున్నట్లు కనిపించడం అది సూర్యుని యొక్క కాంతి. ఎందుకంటే సూర్యుడు ఉన్న నక్షత్రాల పెద్ద నక్షత్రము, అంటే సోలార్ సిస్టమ్ ఉండేటువంటి నక్షత్రాల పెద్ద నక్షత్రము, అతడు ఈ గ్రహాల మీద ప్రకాశిస్తుంటాడు కాబట్టి ఆ వెలుగు పడుతూ ఉంటుంది. కానీ సూర్యుడు కంటే అత్యంత పెద్ద 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 నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, మిగిలినవన్నీ ఇక్కడ ఎక్కడున్నాయంటే కేవలం సోలార్ సిస్టమ్ లో ఉన్నాయి. ఓకేనా, ఈ సోలార్ సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కడున్నాయి? పాలపుంతలో ఉన్నాయి, మిల్కీవేలో ఉన్నాయి. కేవలము మిల్కీవేలు, పాలపుంతలు దాదాపు 2500 ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా మాత్రమే. 2500 పాలపుంతలు ఉండొచ్చు. ఈ 2500 పాలపుంతల్లో కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని వేల నక్షత్రాలు. అయితే ఇప్పుడు పాలపుంత మిల్కీవే ఎంత పెద్దది? ఇంత పెద్ద మిల్కీవే అంటే ఈ మిల్కీవేలు ఉన్నాయని చెప్పి కదా, ఈ మిల్కీవేలన్నీ కూడా సూపర్ క్లస్టర్ అనేటువంటి ఒక దాంట్లో మిళితమై ఉన్నాయి. సూపర్ క్లస్టర్ అసలు ఇంకా మన వాళ్ళు సోలార్ సిస్టమే దాటలేదండి, సోలార్ సిస్టమే దాటలేదు. దాని వెనకాల సూపర్ క్లస్టర్ ఉంది, మిల్కీవే ఉంది, మిల్కీవే వెనకాల సూపర్ క్లస్టర్ ఉంది. ఈ సూపర్ క్లస్టర్ అనేటువంటిది ఇంకా అసలు దాన్ని మనం వివరించలేము. ఒక మాటలో చెప్పాలంటే సూపర్ క్లస్టర్ ఎలా ఉంటుందని అంటే, కంటికి కనబడినటువంటి సూక్ష్మ జీవి, జాగ్రత్త గమనించండి, కంటికి కనబడినటువంటి సూక్ష్మ జీవి, ఆ సూక్ష్మ జీవికి ఒకవేళ కాలుండి ఆ కాలుకి వేలుండి ఆ వేలల్లో చిటికెన వేలుండి ఆ చిటికెన వేలు మీద ఒక చుక్క పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సూపర్ క్లస్టరు అబ్జర్వబుల్ యూనివర్స్ లో. మహావిశ్వంలో ఈ మహావిశ్వ అబ్జర్వబుల్ యూనివర్స్ లో సూపర్ క్లస్టరే అలా ఉంటే మరి వాట్ అబౌట్ మిల్కీ వేస్, వాట్ అబౌట్ సోలార్ సిస్టమ్, వాట్ అబౌట్ ఇంకా సూర్యుడు, తర్వాత భూమి. ఇప్పుడు ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయో అసలు ఊహించనటువంటిది. ఇప్పుడు మనోళ్ళు ఎక్కడ దాకా పిక్చర్ గీశారు, అబ్జర్వబుల్ యూనివర్స్ అని ఇదిగో ఇలా ఉంటుంది అని ఒక పిక్చర్ గీసి దాంట్లో కొన్ని వేల మిలియన్ లక్షల కోట్ల నక్షత్రాలను గీసి దాంట్లో ఒక సూపర్ క్లస్టర్ ని సూపర్ క్లస్టర్లు మహావిశ్వంలో సూపర్ క్లస్టర్లు కొన్ని మిలియన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సూపర్ క్లస్టర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ సూపర్ క్లస్టర్ లో ఎన్నో పాల పంతులుంటే దాంట్లో ఒక పాల పంతను సెలెక్ట్ చేసుకొని ఈ పాల పంతలో ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉంటే దాంట్లో ఒక్క సోలార్ సిస్టమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎన్నో నక్షత్రాలుంటే ఎన్నో గ్రహాలుంటే వాటిల్లో నుంచి ఒక్క భూమిని సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మాత్రమే మనిషి నివసించినటువంటి యోగ్యమైనటువంటి స్థానము, ఇలాంటి స్థానం ఇంకెక్కడైనా ఉంటుందో అనేది రకరకాల పరిశోధనలు చేస్తుంటే ఈ రోజు కూడా కనుగొనలేదు. మనకు తెలుసు మనిషి ఇప్పుడు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాడని. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనిషి యూనివర్స్ లో అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఇప్పటికి చేరుకున్నది కనుగొన్నది కేవలం 5% మాత్రమే, కేవలం 5% మాత్రమే. అంటే ఇప్పుడు ఇంకా మనిషి జ్ఞానం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, 95% తెలుసుకోవాలి, 95%. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఇంక ఊహించండి, 95% మానవుడు తెలుసుకోవాలి. మరి అలాంటప్పుడు బాబు గోగినేని లాంటి వాళ్ళు కానీ, అలాంటప్పుడు లేకపోతే ఈ బైరి నరేష్ లాంటి వాళ్ళు కానీ నాస్తికులు కానీ సైన్స్ ను బట్టి విర్రవీగడం, హెచ్చించుకొని మాట్లాడడం ఎంత ఫూలిష్నెస్. దేవుడు చేసినటువంటి ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నట్టు మనము కనుగొన్నది కేవలం 5% మాత్రమే, ఇంకా తెలుసుకోవాల్సింది 95% ఉంది. అసలు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను ఇంకోటి సెర్చ్ చేశాను, మీరు కూడా తర్వాత ఇంట్లో సెర్చ్ చేయొచ్చు, అసలు కనీసం ఈ భూమి మీద మనిషి కంప్లీట్ గా కనీసం భూమి మీద ఉన్న విషయాలన్నీ తెలుసుకున్నాడా, ఎక్కడికో అబ్జర్వ్ యూనివర్స్ దగ్గరికి వెళ్దాం అనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దాని గురించి ఏమని నెట్లో ఇంటర్నెట్ లో ఏమని రాయబడిందంటే, మ్యాన్ ఎంతవరకు డిస్కవర్ చేశాడనంటే భూమి మీద కేవలం 20% డిస్కవర్ చేశాడంట, ఇంకా భూమి మీదే 80% ఇంకా డిస్కవర్ చేయలా. ఈ 80% ఎక్కడుందో తెలుసా, ఓషన్ లో ఉంది, సముద్రంలో ఉంది, సముద్రంలో ఉంది 80%. ఎందుకని ఈ భూమి మీద 71% వాటరే ఉంది, వాటరే ఉంది, మిగిలిన కేవలం ఈ ల్యాండ్. ఈ ల్యాండ్ లో కూడా ఇప్పటికీ మనిషికి అంతు చిక్కనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటి కోసం ఇంకా పరిశోధన చేస్తున్నాడు. ఎలా వచ్చే కొత్త కొత్త ఇప్పుడు మేము ఇది కొనుక్కున్నాం, ఇక్కడ ఇది కొనుక్కున్నాం, ఇక్కడ ఇది కనుగొనం అని అంటున్నాడు. ఈ భూమి మీదే 71% వాటర్ ఉంటే దాంట్లో ఇప్పటికీ 80% ఇంకా మానవుడు కనుగొనలేదు, కేవలం సముద్రంలో మనిషికి తెలిసింది 20% మాత్రమే. మిగిలినటువంటి ఈ 29% భూమిలో కూడా మానవునికి తెలిసింది చాలా తక్కువే, ఇంకా ఈ భూమి మీద అతను పరిశోధించి కనుగొనాల్సింది ఎంతో ఉంది. ఎందుకు ఎంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నానంటే, దేవుడు మహాజ్ఞానము, ఆయన మహాజ్ఞానము, ఎంత జ్ఞానము కలిగిన వాడు, ఇంత విశ్వమును తన నోటి మాటతో కలుగ చేశాడు. అది ఆయన శక్తి. సూర్యుడా అయిపో అంటే సూర్యుడు అయిపోయింది. సూపర్ క్లస్టర్ అవు అంటే సూపర్ క్లస్టర్ అయిపోయింది. అబ్జర్వల్ యూనివర్స్ అవు అంటే అయిపోయింది. ఇదిగో స్టార్స్ అవ్వండి అంటే స్టార్స్ అయిపోయాయి. కేవలం సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాటతో కలుగ చేసినటువంటి అంత మహాశక్తివంతుడైనటువంటి దేవుడు, ఇంత మహావిశ్వమును సృష్టించినటువంటి మహాజ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి మానవుడు ఈరోజు జస్ట్ 5% ఏదో తెలుసుకొని, అసలు ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? అసలు కనీసం అబ్జర్వల్ యూనివర్స్ పక్కన పెట్టేయండి, భూమిని పక్కన పెట్టేయండి, మనిషి మన దేహంలోనే ఇంకా మనిషికి అంతు చిక్కని ప్రశ్నలు కొన్ని వేల లక్షలు ఉన్నాయి, నమ్ముతారా? ఇంకా మనిషి శరీరములోనే అంతు చిక్కనటువంటి ప్రశ్నలు మనిషి కనుగొనలోనివి ఎన్నో ఉన్నాయి. అంతెందుకు మీకు తెలుసా? ఈరోజు కూడా జలుబుకి మెడిసిన్ లేదు తెలుసా మీకు? ఏదో ఆల్టర్నేట్ గా అవి ఇవి ఇస్తారే కానీ జలుబుకు మెడిసిన్ లేదు. జలుబు నువ్వు వెళ్ళి దానంతకు అదే 4-5 రోజులు ఉండి పోతలే సార్ అని అంటారు. జలుబుకు మెడిసిన్ లేదు తెలుసా? కరోనా సంగతి పక్కన పెట్టండి, ఎయిడ్స్ సంగతి పక్కన పెట్టండి, క్యాన్సర్ సంగతి పక్కన పెట్టండి, హెపటైటిస్ బి పక్కన పెట్టండి, జలుబుకు మందు లేదు. మరి ఏమనాలి మనిషి జ్ఞానం గురించి? ఏమనాలి మనిషి మహా యొక్క శక్తిని గురించి? ఆలోచించేయండి. నేను కరెక్ట్గా చెప్పలేను కానీ మనిషి శరీరములో ఉన్నటువంటి నరాలన్నింటినీ కూడా జత చేసి, మనిషి శరీరములో ఉన్న నరాలన్నింటినీ జత చేసి ఇలా లైన్లో కనిపెడితే దాదాపు 2000 కిలోమీటర్ల పొడవు వెళ్తుందంట. మనిషి శరీరములో ఉన్నటువంటి నరాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్తే మొదటి నా డాక్టర్ హానోక్ వచ్చాను నా దగ్గరికి. ఆయన ఆర్మీలో ఆయన హై పోస్ట్ కల్నల్, అసిస్టెంట్ కల్నల్ పోస్ట్. ఆయన ఆర్మీలో సర్జన్. ఆయన వచ్చి మాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అన్న మనిషి ఈ రోజు కూడా కనీసం దేహంలో కనుక్కోలేదు ఎందుకు తెలుసా? ఆర్టిఫిషియల్ చేయలేదు ఎందుకు తెలుసా? బ్లడ్ను కానీ ఆర్టిఫిషియల్ కానీ చేయగలిగితే అసలు ఇప్పుడు ఎన్నో ప్రాణాలు నిలబడిపోయి ఉండేవి యుద్ధ భూమిలో. మనిషి ఆర్టిఫిషియల్ బ్లడ్ని చేయలేడనా? అంటే యాక్చువల్గా బ్లడ్లో ఏమేమి ఉంటాయి ఇంపోనెంట్స్, వాటన్నిటిని తయారు చేయగలడు. కానీ వీటన్నిటిని తయారు చేసి మనిషి బ్లడ్ని తయారు చేసినా కానీ దాంట్లో ఒక లైఫ్ రాదు. అసలు మనిషి బ్లడ్లోనే లైఫ్ ఉండేది. అన్లెస్ అండ్ అంటిల్ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బ్లడ్ ఇస్తే తప్ప. ఎందుకంటే ఈ శరీరంలో దేవుడు పెట్టినటువంటి ఈ బ్లడ్లో మాత్రమే లైఫ్ ఉంది. మానవుడు ఆర్టిఫిషియల్గా ఎన్ని ఉన్న ఈ కంపోనెంట్స్ అన్నింటినీ కలిపి చేసినా కానీ దాంట్లో ఒక లైఫ్ రాదు. వాడు రెడ్ బ్లడ్ సెల్స్ పెడతాడు, వైట్ బ్లడ్ సెల్స్ పెడతాడు, అన్ని రకాల సెల్స్ ఏమేమి కావాలి అన్ని ఏర్పాటు చేయగలడు, కానీ ఆ బ్లడ్లో ఒక లైఫ్ ఇవ్వలేడు. అందుకోసమే ఒక మనిషికి మరొక మనిషి బ్లడ్ మాత్రమే అవసరం అని అన్నాడు. దీన్ని బట్టి మనిషి జ్ఞానము, మనిషి శక్తి ఏ రేంజ్లో ఉంది? ఓకేనా? దేవుని శక్తి, దేవుని జ్ఞానము ఏ రేంజ్లో ఉందో ఊహించండి, అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి మనిషి ఇప్పుడు విరవిగచ్చా, ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అని తను తాను హెచ్చించుకోవచ్చా, దేవుని సృష్టిని ప్రశ్నించవచ్చా, దేవుని ఉనికిని హేళన చేసి మాట్లాడచ్చా? పగటికి పగలు బయలుపరుస్తూ ఉంది, చీకటి చీకటి బయలుపరుస్తుంది. ప్రతి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క మహాశక్తిని, దేవుని యొక్క మహాజ్ఞానమును వివరిస్తూ ఉన్నాయి. కానీ మనిషి యొక్క మనోనేత్రాలు గ్రుడ్డితనము కలుగు చేయడం వల్ల దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకోలేకపోతున్నాడు క్రీస్తునందు. అంతేకాదు అంత మహావిశ్వమును సృష్టించినటువంటి అంత దేవుని పట్ల వెర్రవీగి మాట్లాడుతున్నారు. సరే ఇది అన్యుల విషయం పక్కన పెట్టేద్దాం. దెన్ వాట్ అబౌట్ క్రిస్టియన్స్? దేవునికి టైం ఇస్తాం మనం. 3 వారాల ప్రార్థన, 7 వారాల ప్రార్థన అని పెట్టి 7 రోజుల్లో 7 వారాలు ప్రార్థన చేసుకుంటున్నాం మేము. అంటే ఇండైరెక్ట్ గా ప్రభా నాకు 7 వారాల్లోనూ జవాబిచ్చేయాలి ప్రభా. అయ్య బాబోయ్, అసలు అంత మహావిశ్వమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్తనటువంటి దేవుడు నీకు జవాబు, నువ్వు అడిగిన వెంటనే నీకు జవాబు ఇవ్వలేదని ఆయన మీద నువ్వు అలగడం ఏంటి? ఎంత ఫూలిష్నెస్ ఇది! దేవుని మీద అలుగుతారు, చర్చి మీద అలుగుతారు, ప్రార్థన మీద అలుగుతారు, సహవాసం మీద అలుగుతారు. నువ్వు ఎవరి మీద అలుగుతున్నావు నీకు అర్థమవుతుందా? మీ అమ్మ మీద, మీ నాన్న మీద కాదు, మహావిశ్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నువ్వు అలుగుతూ ఉన్నావు. నువ్వు అలిగి చర్చికెళ్ళడం మానేస్తే, నువ్వు అలిగి ప్రార్థన చేయడం మానేస్తే దేవునికి ఏమైనా నష్టమా? నీకే నష్టం, నీకే నష్టం. ప్రీసినందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక ప్రధానమంత్రి మీ ఇంటికి వస్తే గొప్ప విషయమైతే, ఎందుకని నేను ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వచ్చాను పెద్ద విషయం కాదు, కానీ ప్రధానమంత్రి నన్ను వెతుకులాడుకుంటూ మా గ్రామానికి వచ్చి నన్ను కలిస్తే అది ఎంత గొప్ప న్యూస్! మరలాంటిది ఇంత మహావిశ్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన సమస్త మహిమను, ఘనతను, తన సింహాసనమును విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం వచ్చి ప్రాణత్యాగం చేసి ఇప్పుడు నీ హృదయం అనే తలుపు వాకిటి నిలుచుండి నీ హృదయమును తడుతూ నన్ను లోనికి ఆహ్వానిస్తావా అని పిలిస్తే ఈ రోజు కూడా నువ్వు ఎన్నోసార్లు సువార్త విన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా ఏసే నీ హృదయంలోనికి ఆహ్వానించకుండా నీ హృదయపు బయటే నిలవబెట్టిన సంగతిని నువ్వు ఎరుగుదువా? ఆయన నీ హృదయపు తలుపు పాకెట్ నిలుచుండి నీ తలుపు తడుచున్నాడన్న సంగతి, ఇంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు తలుపు తడుచున్నాడని నువ్వు ఎరుగుదువా? ఒకవేళ నువ్వు ఎరిగితే ఈ మహావిశ్వమును సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను తన పోలికలో చేసుకున్నటువంటి దేవుడికి ఈరోజు నీ హృదయంలో చోటు కల్పిస్తావా? నీ చదువును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ సంపాదన బట్టి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. కొంతమంది తమ సంపాదన్ని బట్టి కూడా, ఒకవేళ 1,00,000 రూపాయలు నువ్వు కానికిచ్చావు అనుకో, వావ్ అసలు దేవునికి నేనే ఎక్కువ ఇచ్చేస్తున్నట్లు ఫీల్ అయిపోతాను, నా దశం భాగమే మా సంఘంలో ఎక్కువ, అసలు నా దశం భాగం లేకపోతే మా సంఘంలో ఇంకేం లేదండి అన్నట్టుగా బిహేవ్ చేస్తాం మనం. అసలు మా సంఘ కార్యక్రమం అంతా జరిగిపోవడానికి అంత మన దశం భాగమే, ఓ మా ఇంట్లో వాళ్ళమే మేము ఇంత ఇస్తాం దశం భాగం అని మాట్లాడుతుంటాం మనం. ఎవరికి కావాలండి నీ డబ్బు? నీ డబ్బు లేకపోతే పరిచర్య జరగదా? డబ్బు లేకపోతే పరిచర్య జరగదా? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య జరగడానికి డబ్బు అవసరం లేదు. నన్ను క్షమించండి, గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నప్పుడు శోధించబడతాను, అట్టడుగు స్థాయికి వెళ్ళినప్పుడు మనం కూడా ఫండ్ రైజ్ చేస్తే బాగుంటుంది కదా, మిషనరీ పరిచర్ కోసం ఫండ్ అడిగితే బాగుంటుంది కదా అనుకున్న ప్రతిసారి నా కాన్ఫిడెన్స్, మనం ఓపెన్ గా మనకి మాకు అవసరం ఉంది అని, ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉద్యోగస్తులు, ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ఓపెన్ గా ఇదిగో ఇప్పుడు ఈ పని జరుగుతుంది, దీనికి డబ్బులు అడగండి అడిగితే ఎంతో కొంత ఇస్తారు కదా అని కన్సల్ట్ చేసేసి కదా, ఎందుకు మనం టెన్షన్ పడి రాత్రులు మనం నిద్ర పట్టక అయ్యో ఇంక రేపు పనుంది డబ్బులు లేక ఎందుకు ఇంత టెన్షన్ పడ్డాం అని ఆలోచన చేసిన ప్రతిసారి నాకు ఒకటే విషయం గుర్తొస్తుంది, అరే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, పని జరుగుతా ఉంది, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నావు, నువ్వు అడిగావు అనుకో డబ్బులు వస్తాయి, ఎక్కువ వస్తాయి, పని కూడా అద్భుతంగా జరుగుతుంది, కానీ డబ్బులు ఎక్కువ వస్తే నువ్వు పాడైపోతావు, డబ్బులు ఎక్కువ వస్తే నువ్వు పతనమైపోతావు. కేవలం ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చి ఈ రోజు కూడా మన దమ్ములు ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా గానీ ఈవెన్ మా అమ్మని మా నాన్నని కూడా ఒక సింగిల్ రూపాయి కూడా అడగకూడదని తీర్మానం చేసుకున్నాను, అడగకూడదని తీర్మానం చేసుకున్నాను. ఈవెన్ మా అమ్మతో కూడా, మా నాన్నతో కూడా చెప్పాను నేను, మా కుటుంబంలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ ఏ రోజు వాళ్ళని నోరు తెరిచి నాకు ఈ అవసరం ఉంది, మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మాకు ఇది కావాలని ఏ రోజు అడగల, అడిగితే ఇస్తారని నమ్మకం ఉంది, కానీ డబ్బులు ఎక్కువ వస్తే నేనెక్కడ పాడైపోతానని భయం. ఎందుకంటే ఎంతో మందిని చూసాం డబ్బు మనిషిని పాడు చేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కేవలం నేనిచ్చే దాన్ని బట్టే, డబ్బును బట్టే పరిచర్య జరుగుతుంది అనుకోవడం కూడా రైట్ కాదు. విశ్వాసం ద్వారానే పరిచర్య జరుగుతుంది, ప్రభు వైపు చూడడం ద్వారానే పరిచర్య జరుగుతుంది. నువ్వు ఇవ్వడం ద్వారానే అక్కడ మందులు అంతా జరిగిపోతుంది అనుకోవద్దు. ఇంకొంతమంది మయి ఒక స్టెప్కి వెళ్ళిపోయి మేము శాలరీ ఇస్తేనే ఈ సేవకుడు బతుకుతున్నాడు అన్నట్టు మాట్లాడతారు. మేము శాలరీ ఇస్తేనే, నేను అంటాను నువ్వు ఇవ్వడం ఆపేయి, చూద్దాం దేవుడు ఆ సేవకుని ఎలా పోషిస్తున్నాడు. సేవకుని పిలిచింది ప్రభు, ఆయన పోషించేది కూడా ప్రభువే. ఈవెన్ నేను బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్రాలో ఉన్నప్పుడు పరిచయం చేసేటప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడితే ఒకటే మాట చెప్పేవాడిని, నాకు ఇవ్వద్దు నువ్వు శాలరీ, ఆపేసాయి, 10 నెలలు ఒక సంవత్సరం పాటు ఇవ్వద్దు. కానీ నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు. నువ్వు శాలరీ ఇవ్వడం వల్ల నేను పోషించబడుతున్నాను అనుకోవద్దు. నువ్వు ఇవ్వకపోయినా సరే నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నన్ను పోషిస్తాడు. కాబట్టి నీ డబ్బును బట్టి కూడా, నీ చదువును బట్టి కూడా, నీ హోదాని బట్టి కూడా, నీ స్థితిని బట్టి కూడా, నీ జ్ఞానమును బట్టి కూడా, నీ శక్తిని బట్టి కూడా ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను. జ్ఞానుల జ్ఞానము అది వేరేతనము, జ్ఞానుల బలము అది వేరేతనము. సిలువను గూర్చిన వార్త మనకు ప్రాముఖ్యము, అది మన జీవితాన్ని సరిచేస్తుంది, మనకు రక్షణిస్తుంది, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్లి క్రీస్తుతో పాటు సదాకాలం ఉండినట్లు సహాయం చేస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి